అందుకే మొట్టమొదటి దర్శనానికి తెల్లవారుజామున వెళ్ళేవాడు. ఈ పాదరసస్సు మనకి తగలడం వల్ల స్వామివారు కైలాసం నుంచి మనకి ప్రసాదించిన విభూతిని పూసుకున్న పుణ్యం పొందుతారట. అందుకని తత్తత్పాద రజ ప్రపూత ధరణీ స్పరిశాభిపోతాహ వయం. వయం అంటే మేము ఆ మహానుభావుల పాదధూళితో ప్రపూతమవుతాం. వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టారు, వాళ్ళ పాదధూళి గుళ్ళోకి పడింది, ఆ ధూళి మాకు అంటుకుంటోంది, ఆ అంటుకున్న ధూళితో మేం పుణ్యాత్ములం అవుతున్నాం. వాళ్ళంటే దేవతలు, దేవ ఋషులు కాబట్టి నిన్ను మంత్రాలతో అర్చిస్తారు, పాతాళగంగ తెస్తారు, కృష్ణాజలం తెస్తారు, ఇంకేవో మంత్రాలతో అర్చిస్తారు. మేమేమి ఇస్తాం? నేను పద్మాకరాన్ని, పద్మాకరంలో పద్మాలు తప్పేముండవు, నా దగ్గర ఒక గొప్ప పద్మం ఉందన్నాను. హృత్పద్మం, అది హృదయ పద్మం. హృత్పద్మంచ వినా కిమస్తి వదమే మయి అంబికా వల్లవ. మయి నాయందు ఓ అంబికా వల్లవ, ఓ ప్రమరాంబ వల్లవ, ఈశ్వర నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమున్నది? నా దగ్గర హృదయ పద్మం తప్ప ఈ మనస్సు అనే పుష్పం నీకు ఇస్తున్నాను అని ఈ మనస్పద్మాన్ని ఎప్పుడో నా చిన్నప్పుడు 8వ ఏట చెప్పిన శ్లోకం స్వామివారి మీద, ఈ శ్లోకాన్ని అప్పుడు కవినయ్యాను ఈశ్వరానుగ్రహంతో, అందుకు చెబుతున్నాను. కాబట్టి ఏది ఏమైనా స్వామివారిని అర్ధరాత్రి 12 గంటలకి దేవతలు అర్చిస్తారు. ఆ అడవిలో దేవతలు పెద్ద కంఠంతో సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః అని ప్రారంభించారు. వీడికి సన్నగా చెవులకి వినపడుతున్నాయిట. ఎవరికి? ఈ చెట్టు మీద కూర్చున్న ఈ చంద్రసేనుడు అనేటటువంటి, సుందరసేనుడు అనేటటువంటి బోయవాడికి. ఎక్కడి నుంచబ్బా ఏవో వినబడుతున్నాయి అనుకున్నాడు. అది మంత్రమని కూడా తెలియదు, మహాన్యాసమని తెలియదు, ఈ పంచావృతులని తెలియదు. వాడికి ఏం తెలుసు, వాడు చదువుకోనివాడు, కానీ ఏదో వినబడుతున్నాయి. అంటే ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నారు, అంతగా భయపడక్కర్లేదు అనుకున్నాడు వాడు. వాడికి శివుడికి సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం అని 5 ముఖాలు ఉంటాయని వాడికి తెలుసు, వాడి ముఖం అంచేది వాడికి ఏమీ తెలియదు. ఈ మాటలు మాత్రం చెవిలో పడ్డాయి, అమ్మ ఏదో బాగుంది అనుకున్నాడు. వాళ్ళక్కడ సద్యోజాతం ప్రపద్యామి అన్నప్పుడల్లా ఓ చొక్క నీళ్ళు దాని మీద పడేవిటే, వీడి చంకలో ఉన్న తోలు తిత్తులో నీళ్ళు. దాంతోపాటు వీడు కొంచెం ఇంకా కదులుతున్నప్పుడు ఆశ్చర్యం చెప్పనా, ఒక్కొక్క బిల్వపత్రం కూడా దాని మీద పడేది. అంటే ఇప్పుడు వాడు బిల్వపత్రాలతో పూజించాడు, మారేడాకులతో, జలంతో అభిషేకము చేశాడు. క్రమంగా అర్ధరాత్రి దాటింది, చిరుతపులి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు కిందకి దిగాడు, తిండి లేదు, తెప్పలేదు, ఉన్న నీళ్లు కాస్త ఈ వణుకులో పడిపోయాయి. ఇప్పుడు తాగడానికి మంచినీళ్ళు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? దాహం వేస్తోంది. ఆ శివలింగం మీద వీడు పోసిన నీళ్లు కొన్ని ఉన్నాయట. కొన్ని చమత్కారాలు ఇలా ఉంటాయి, దాహం తట్టుకోలేక వీడు గబుక్కన శివలింగం మీద ఉన్న నీళ్లు, ఆ పానమట్ట మీద కాసిన నీళ్లు ఎడం చేత్తో కుడి చేతులకు పోసేసుకుని తాగాడు. అంటే ఏమైందనమాట, శివలింగాన్ని అభిషేకించిన జలాన్ని దాహం తట్టుకోలేక తీర్థంగా తీసుకున్నాడు వీడు. మనకి అభిషేకం చేస్తున్నప్పుడు లోపల ఆ పాలు అవి కాస్త తీర్థం ఇస్తారుగా పెట్టినా, కానీ ఆ జిగురు వదలమన్నా వదలదనమాట మనకి ఆ పంచదార. అది చేత్తో కడుక్కోవాలి, అంత బాగుంటుంది, అంత మధురం. వీడు వీడే పుచ్చుకున్నాడు తీర్థం. ఎంత పూర్వం ప్రతి శివరాత్రికి వేరే తీర్థం కళ్ళు పుచ్చుకునేవాడు, ఇప్పుడు కళ్ళు తెరిచాడు. కళ్ళు మానండో అయ్యి బాబు, కళ్ళు తెరవండి అని ఎవరు చెప్పక్కర్ లేకుండానే వీడికి భగవంతుడు బలాత్కారంగా ఉపవాసం ఉండేలా చేసి తీర్థం తీసుకునేలా చేశాడు. కాస్త దాహం తీరింది. ఎంత ఆశ్చర్యం అంటే, కొంచెం పానమట్టం మీద ఉన్న ఆ నీళ్లు మాత్రమే దాహం కోసం తాగగానే వాడికి ఎక్కడ లేని కాంతి, బలం, ఉత్సాహం వచ్చాయిట. అది ఈశ్వరుడి తీర్థానికి ఉన్న మహిమ. ఒక్కసారి వాడికి ఆనందం కలిగింది. రాత్రంతా చలికి వణిగిపోయాను, ఆకలి వేసింది, కళ్ళు తిరిగాయి, కానీ ఇదేమి విచిత్రం, ఈ నీళ్లు కొంచెం తాగ్గానే శరీరానికి ఉత్సాహం, ఆనందం, కాంతి అన్నీ వచ్చాయి అనుకున్నాడు వాడు. ఎంతలో పాపం వాళ్ళ ఆవిడ అక్కడ ఇంటి దగ్గర, ఆవిడికి నిద్ర లేదు. మా ఆయన పెళ్లి రోజుకి ఎప్పుడూ బయటకు వెళ్ళేవాళ్ళం కాదు, జింకని వేటాడి మాంసం తెస్తానని వెళ్ళిన వాడు, చీకటి పడిపోయింది, అర్ధరాత్రి అయింది, ఇంకా రాడేమిట అని వాడి కోసం సద్దన్నం కొంత మూటగట్టి నీళ్లు కూడా కాసిన మరొక తోలు తిత్తులో పుచ్చుకొని అర్ధరాత్రి వేళ బయలుదేరడానికి కొంచెం భయం గనక ఇంచుమించుగా తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరింది. ఒక కాగడా తీసుకుని వాడిని వెతుక్కుంటూ కొన్ని చోట్ల వీళ్ళ ఆయన కాలి గుర్తులు జింక గుర్తులు కనబడ్డాయి. అవి వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. ఇంతలో కొంచెం తెల్లారుతోంది. ఈలోపు వీడు కూడా ఈ తీర్థం తీసుకుని మళ్ళీ బాణాలు ధనుస్సు తగిలించుకుని ఈ ఖాళీ అయిన తోలు తిత్తి తీసుకుని మాంసం లేకపోయినా కనీసం ఏదో ఒకటి పట్టుకుని వెడదాం మావిడికని బయలుదేరాడు. ఈలోపు భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు, ఏమయ్యో ఏమైపోయావో రాత్రి అంతా నువ్వు లేక బెంగెట్టుకున్నాను బతికే ఉపోన్లే అని దిక్కుమాల. ప్రేమ మొగుడు పిల్లల ప్రేమ అనేది బోయేవాళ్ళకైనా ఇంకోటికైనా అందరికీ సమానమే కదా. మాటలో తేడా తప్ప భాషలో తేడా తప్ప ప్రేమ ఒకటేట. అందుకని ఏమయ్యో దిక్కుమాలోడా అని తిట్టుకుంటూ వచ్చి కౌగిలించుకుంది. అంటే తిట్టడంలో కూడా ప్రేమ అన్నమాట. కొంతమంది అలా తిట్టుకుంటారు ఏమిటో ప్రేమలో తిట్టుకోవడం అనమాట. మా ఆవిడ దౌర్భాగ్యురాలు ఎంత ముద్దు వస్తుందో. దౌర్భాగ్యురాలు ఎందుకు వెళ్ళి అక్కడ అంటే అదొక ముద్దు. అలా వీళ్ళు ఒకళ్ళొకళ్ళు కౌగులించుకున్నారు. తర్వాత అన్నాడు వాడు, జింక దొరకలేదే అన్న ఫోన్లో దొరకకపోయింది, నువ్వు దొరికేవు చాలులే అని నీకోసం సద్యన్నం తెచ్చా. ఇంటికి వెళ్ళాక ఏదో ఒకటి తిందానులే, ముందు ఈ సద్యన్నం తిను అనగానే ఒళ్ళంతా ఒక రకమైన పులకంగా ఉంది, ఎదురుగుండ చెరువు ఒకటి కనపడుతోంది, స్నానం చేసి వచ్చాక తింటానన్నాడు. నేను స్నానం చేస్తాలే అంది. ఇద్దరం స్నానానికి వెడితే ఈ అన్నం ఎవరు కాపలాగేస్తారు అన్నాడు వీడు. బోడి అన్నానికి ఏముందిలే, నేను నువ్వు కలిసి జలకాలాడి అన్నాళ్ళేందో చలేస్తున్నా సరే ఇద్దరం కలిసి దిగుదాం అని అది బుద్ధి పుడుతుంది అలాగా. ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్నానం చేసింది ఎప్పుడూ లేదు ఇంత పూర్వం. ఈ పూట అలా భగవంతుడు అనుగ్రహించాడు. అన్నం ఒడ్డున పెట్టి, ధనుస్సు బాణాలు ఒడ్డున పెట్టి, తోలు తిత్తి ఒడ్డున పెట్టి ఆ ఎదురుగుండా ఓ పద్మాకరం కనబడితే అందులో దిగారు ఆ చెరువులోకి. శుభ్రంగా స్నానం చేసి ఒడ్డుకు వచ్చేలోపు ఈ సద్దన్నం కాస్త కుక్క తినేసిపోయింది. అడవిలో అటువంటి కుక్కను ఎప్పుడు చూడ, ఓ పెద్ద కుక్క నల్లని కుక్క వచ్చి తినేసిపోయింది. దాంతో చూసావా నువ్వు ఒడ్డు మీద ఉండు అంటే ఉండలేదు ఉండలేదు, ఉన్న సద్దన్నం కాస్త కుక్క తినేసిందంటే దిక్కుమాలిన కుక్క దాన్ని కొట్టేస్తా అని బాణం ఎక్కువ పెట్టింది ఇది. కానీ అంతలోనే వీడి మనస్సు మారి ఆ బాణం ఎక్కువ పెట్టిన భార్య చేతిని గట్టిగా పట్టుకుని వద్దే కొట్టకు, ఏమో దాన్ని చూస్తే జాలేస్తోంది, రాత్రంతా అన్నం లేకపోవటం వల్ల ఆకలి అంటే ఏమిటో నాకు తెలిసింది, ఆ పిచ్చి కుక్కకు కూడా పాపం ఎన్నాళ్ళ నుంచి ఆకలేసిందో, తింటే తిందిలే అన్నాడు. అంటే శివరాత్రి ఉపవాసం అయ్యాక సద్దన్నం తినడం వీళ్ళకి యోగం లేదు, సద్దన్నం తింటే ఉపవాసానికి కొంత దోషం, అందుకని భగవంతుడు వీళ్ళని అన్నం తినడివ్వలేదు. పైగా కుక్క తింటే ఆ కుక్క మీద కూడా వీడికి ప్రేమ కలిగింది, ఏది శివతీర్థం తీసుకోవటం వల్ల. ఇదే ఇంకొకప్పుడైతేనా వీడు క్రూరత్వంతో ఆ కుక్కని చంపేసేవాడు బాణం కొట్టి, మనస్సు మారింది, కుక్క మీద ఇద్దరికీ ప్రేమ కలిగింది. సర్లే ఏది దొరికితే దొరుకుతుంది అనుకుని ఇద్దరు ఇంటికి బయలుదేరారు. కానీ ఆ పూట వాళ్ళకి జంతువు దొరకలేదు. దారి పొడుగుతా మంచి అడవి పళ్ళు దొరికాయి, రకరకాల ఫలాలు దొరికాయి. ఆ పళ్ళు కోసుకున్నారు. అందులో మంచి ముగ్గిన మారేడు పళ్ళు ఉన్నాయి. మారేడు పళ్ళు బాగా పెద్దవై ముగ్గితే రుచిగా ఉంటాయి. ఆ పళ్ళు తెచ్చుకుని ఇద్దరు కూర్చుని శుభ్రంగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. ఆ పూట వాళ్ళకి కళ్ళు దొరకల, మాంసం దొరకలేదు. మారేడు పండుతో శివరాత్రి పారణ చేశారు జాగరణానంతరం. మొత్తం మీద ఆ రోజు నుంచి వీళ్ళ మనస్సులో మార్పు వచ్చింది. నేను చెప్పాగా, తెలిసి కానీ తెలియక కానీ శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నా జాగరణ చేసినా దానికి తగిన ఫలితం వచ్చేసింది. నిశ్చతుర్దశ్యాం నిరాహారో భూత్వా శంభో పరేకని భోక్ష్యేహం భుక్తి ముక్త్యర్థం శరణం మే భవేశ్వర. అందుకే శివరాత్రి నాడు ఓ ఈశ్వర నేను చతుర్దశి నాడు నిరాహారంగా ఉంటాను, ఆ తర్వాత తెల్లవారుజామున లేచి యథాశక్తిగా భుక్తి ముక్తుల కోసం భోక్ష్యే పారణ చేస్తాను. అంటే శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాక మరునాడు ఉదయం స్నానం చేసి, ఈశ్వర నీ దయ వల్ల ఈ రోజంతా నేను నిరాహారంతో ఉన్నాను, జాగరణ చేశాను, నీ అనుగ్రహం వల్ల మోక్షం పొందాలి, కానీ భూలోకంలో కేవలం ముక్తే కాదు భుక్తి కూడా ఉండాలి, కాబట్టి భుక్తి ముక్తి పొందడం కోసం ఏదో ఒకటి వండుకొని నీకు నివేదన చేసి తింటున్నాను అని ఉపవాసం అయ్యాక ఎంతో కొంత అన్నం తినాలి. దీనికి పారణ అంటారు. ఉపవాసానంతరం దీక్షా విరమణ కోసం తీసుకునే ఆహారము అనర్థం. వీడు శ్లోకం చెప్పలేదు, మంత్రం చెప్పలేదు, కానీ చెప్పాక ఇందాక మీకు ఏదో పండు తిన్నాడు. ఆ పుణ్యం వాడికి ఎటువంటి పుణ్యం అయిందట, కోటి యజ్ఞముల ఫలితం వచ్చింది, 10,000 గోవులు దానం చేసిన ఫలితం వచ్చింది, నక్కడవిలో అన్ని బిల్వ వృక్షములు నాటి మారేడు చెట్ల మధ్యలో శివలింగ ప్రతిష్ట చేసిన వాడికి వచ్చిన పుణ్యం వచ్చింది. ఆ రోజు నుంచి వాడికి తెలియకుండానే మనసు మారిపోయింది, జంతుహింసం మానేశారు, అందరినీ ప్రేమగా చూసేవారు. ఈలోపు వాళ్ళ అదృష్టవశాత్తు అక్కడికి అగస్త్యుడు వచ్చాడు. వచ్చి, ఒరే ఈ పూట నేను ఒక మంత్రం చెబుతాను, చెరువులో స్నానం చేసి మంత్రం జపం చేయడానికి రండి అన్నాడు. మాకు మంత్రాలు తంత్రాలు రావు బాబు అన్నారట వీళ్ళు. నేను చెబుతాను రండి అన్నాడు. ఈయన నీళ్లలోకి దిగారు. ఆ నీళ్లలోకి దిగ్గానే బుడుంగును ములిగి చచ్చిపోయారు. ఇంకా మంత్రం లేదు, తంత్రం లేదు. ఆ నీళ్లలో ఏం కర్మయోగం అంటే అది బాగా ఊబి, అడవుల్లో కొన్ని చెరువులు ఊబిగా ఉంటాయి, అందులో దిగి ములిగిపోయారు. పాపం లోపాముద్ర ఉంది. అదేమిటండి మీరు మంత్రం ఇస్తా ఉన్నారు, వాళ్ళిద్దరూ చచ్చిపోయారంటే పిచ్చిదానా, మన దృష్టిలో వాళ్ళు చచ్చిపోయారు అనుకుంటున్నాం, చావు దురదృష్టము అని కొందరు అనుకుంటారు. కొంతమందికి అది యోగం కలిగిస్తుంది, కొంతమందికి నరకం కలిగిస్తుంది, వాళ్ళ యోగం ఏమిటో చూడు అన్నాడే. వీళ్ళిద్దరూ నీళ్లలో మునిగి బుడుంగుని చచ్చిపోగానే ఆ ఊబిలో వాళ్ళని తీసుకుపోవడానికి అతి భయంకరాకారులైన యమకింకరులు నలుగురు వచ్చారు. ఒక ఇద్దరేమో మొగుడి దగ్గరికి, ఒక ఇద్దరేమో భార్య దగ్గరికి వెళ్ళారు. ఆ యమకింకరులు నల్లగా ఉన్నారు, వాళ్ళ ఒళ్ళంతా బొచ్చు, ఎలుగుబంటికి శరీరం మీద ఉన్నటువంటి జుట్టు లాంటి జుట్టు ఉంది, పెద్ద పెద్ద కోరలతో ఉన్నారు, ఎర్రగా అగ్నిహోత్రాల్లో ఉన్నాయి నేత్రాలు, చేతుల్లో పాశాలు పట్టుకున్నారు, కత్తులు పట్టుకున్నారు, ముళ్ళగదలు పట్టుకున్నారు. భయంకరమైన వివిధ ఆయుధాలతో భయపెడుతూ, రండిరా రండి మిమ్మల్ని బడితి పూజ చేస్తాం అని బెదిరిస్తూ వచ్చి మెడకి తాడేసి వీళ్ళ ప్రాణం బయటికి తీసి ఆ పక్కనే భయంకరమైన యాతనా శరీరములు రెండున్నాయి. మనం చచ్చిపోయాక యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. అవన్నీ క్రమంగా మనకి ఇంకా 3 రోజులు వస్తాయి కాబట్టి ఆ 3 రోజులు బాగా విందురు కాని శ్రద్ధతో అవి విన్నాక అయినా ఎలా ఉండాలో తెలుస్తుంది కనీసం. ఈ యాతనా శరీరంలోకి మన ప్రాణాన్ని ప్రవేశపెడతారు. మన శరీరానికి ఆధారం ఒకటి కావాలి, మన ప్రాణం నిలబడదు, ప్రాణం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ప్రాణం ఎటువంటిది అంటే దానికి ఏదో ఒకటి పట్టుకోమ కావాలి, ఆధారం కావాలి. ఇప్పుడు మన శరీరంలో ఉన్న ప్రాణం అతి సూక్ష్మంగా ఉంటుంది, అది ఎవరికీ కంటికి కనపడదు, దానికి ఆత్మ అని పేరు. ఈశ్వరుడు తన శరీరం నుంచి 2 భాగాలుగా ఒకప్పుడు విడిపోయాడు. పరమాత్మ అంటారు ఈశ్వరుణ్ణి. ఆయన శరీరమే, ఆయనలో ఉన్న ఒక గొప్ప తేజస్సు ద్విధాభవోవా 2గా విభజింపబడింది. ఒకటేమో సమస్త లోకాలలో వ్యాపించి ఉన్న పరమాత్మ, 2వది అందులోంచి విడిబడిన జీవాత్మ. ఈ జీవాత్మ క్రమంగా అణువులుగా విభజింపబడింది. ఈ అణువులు సూక్ష్మాతి సూక్ష్మములై కోటానుకోట్లుగా విడిపోయాయి. ఈ కోటానుకోట్ల అణువులే, అణువుతో పోలుస్తున్నాం కానీ అణువు కంటే కూడా సూక్ష్మం, ఇవి క్రమంగా 84 లక్షల జీవరాశులుగా, 4 రకాల ప్రాణులుగా, అండజము, స్వేదజము, జరాయుజము, ఉద్భిజము అని 4 రకాల ప్రాణులుగా విడిపోయాయి. అండజములంటే గుడ్ల నుంచి పుట్టేవి, అండ అంటే గుడ్డు, జ అంటే పుట్టేవి. అండజములనగా గుడ్ల నుంచి, పాములు గుడ్ల నుంచి పుడతాయి, మొసళ్ళు గుడ్ల నుంచి పుడతాయి, కోళ్ళు గుడ్ల నుంచి పుడతాయి, రకరకాల పక్షులు ఇవన్నీ గుడ్ల నుంచి పుడతాయి. ఈ విధంగా ముందు గుడ్డు, అందులోంచి ప్రాణులు తయారయ్యేవన్నీ అండజములు. స్వేదజములంటే చెమట నుంచి పుట్టేవి. ఇదిగో నెత్తి మీద రోజు తలకాయ అంటుకోవాలి, చక్కగా కుంకుడుకాయలు పెట్టి భగవంతుడు ఇచ్చాడు మనకి, అందుకే అడవుల్లో కుంకుడుకాయలు. ఈ కుంకుడుకాయలు బాగా నానబెట్టి రసంతో తలదు అంటుకోకపోతే తరచుగా చెమట పట్టి ఈ చెమట వల్ల పేలు తయారవుతాయి. ఈ పేలన్నీ స్వేదజములు. మన తల వెంట్రుకలలో అడుగున పుట్టేటటువంటి చెమట నుంచి పుడతాయి. స్వేదము అంటే చెమట, జా అంటే పుడతాయి, చెమట నుంచి పుడతాయి. పేలన్నీ స్వేదజములు. మంచం మీద పడుకోండి, మన వీపుకున్న చెమట మంచానికి అంటుకోగానే వెంటనే మంచం మీద నుంచి నల్లులు పుడతాయి. ఈ నల్లులు కూడా స్వేదజములే, అవి మనల్నే కొడతాయి, మన శరీరం నుంచి పుట్టి మన పిల్లలు మనల్ని తిట్టి కొట్టినట్లుగా. ఇక సెగ్గడ్డలు, కురుపులు, తుమ్ములు వీటన్నిటి నుంచి కూడా చెమటలోంచి కొన్ని బ్యాక్టీరియా పుడతాయి. ఇవన్నీ శాదజములే. ఇక మూడవది ఏమిటి? ఉద్భిజ్యములు అనగా విత్తనములను చీల్చుకొని పుట్టేటటువంటి చెట్లు. ఈ చెట్లన్నీ విత్తనములు నేల మీద పడి మట్టిలో కప్పుబడి నీళ్లు పడగానే మట్టిలో బాగా నాని ఆ విత్తనం క్రమంగా చీలి రెండుగా విభజింపబడి అందులోంచి బయటకు వస్తాయి. విత్తనములు రెండుగా విభజింపబడి పుట్టే వీటన్నిటినీ కూడా ఉద్భిజ్యములు, భూమిని చీల్చుకుని విత్తనము నుండి పుట్టినవి. ఇవి మూడవ కేటగిరీ. ఇక నాలుగవ రకాల ప్రాణులు ఏమిటి? జరాయుజములు. తల్లి గర్భకోశంలో మావి అని ఉంటుంది, ఆ మావి నుంచి పుట్టేవి. అంటే ఈ గేదెలు, ఎద్దులు, మనుష్యులు వీళ్ళందరూ కూడా జరాయుజములు అనమాట, మావి నుంచి పుట్టేవారు. ఈ రకమైన ప్రాణులుగా ఈ పరమాత్మ నుంచి విభజింపబడినటువంటి అణువులు, ఆత్మలు పుట్టాయి. మళ్ళీ ఈ శరీరం విడిచిపెట్టగానే వీటికి ఇంకొక శరీరం కావాలి. అలా శరీరము ఆధారంగా ఉండి తీరాలి. అందుకే శరీరమునకు ఇంకో పేరు ఉపాధి. ఉపాధి అనగా బ్రతకడానికి ఆధారమైనది. అందుకే ఇప్పటికూడా ఉద్యోగానికి ఉపాధి కేంద్రం అని ఎందుకు పేరు పెట్టారంటే దానివల్ల నువ్వు బతుకుతున్నావు కనుక. అంతేగాని ఉపాధి అంటే కేవలం ఉద్యోగం అనుకోకండి, అది ఊరికే ఒక భాగం. మన శరీరము, మానవ శరీరం ఇదొక ఉపాధి. శరీరం విడిచిపెట్టాక పాపాత్ములైతే ఈ పాపాత్ములకి యమకింకరులు నల్లని దుబ్బు శరీరం ఇస్తారు. ఆ శరీరానికి యాతనా శరీరం అని పేరు. అదే మనం పుణ్యం చేస్తే దివ్య శరీరంలో ప్రవేశించి స్వర్గానికి వెడతాం. ఇంకా మహామహాపుణ్యాలు చేస్తే ఇదిగో వైకుంఠం, బ్రహ్మలోకం, మణిద్వీపం, కైలాసం వంటి లోకాలకు వెడతాం. ఇలా వారి వారి పుణ్యముల వల్ల ఎవరికి ఏ దేవుడి మీద ఎక్కువ భక్తి ఉంటే ఆ లోకానికి ఆ దివ్య శరీరంతో వెడతాం అన్నమాట. ఇప్పుడు ఈ ఇద్దరిని తీసుకెళ్ళడానికి యమకింకరులు వచ్చి ప్రాణం తీసి యాతనా శరీరం పట్టుకొచ్చి యాతనా శరీరంలో ప్రాణాన్ని ప్రవేశపెట్టబోతూ ఉండగా హఠాత్తుగా కైలాసం నుంచి అత్యద్భుత దివ్య రూపంతో 10 చేతులు 5 తలలు కలిగిన శూలం, ఢమరుకం, లేడి మొదలైనవి ధరించిన మహానుభావులు వచ్చారు. అచ్చం వాళ్ళంతా ఈశ్వరుడు ఎలా ఉంటారో అలా ఉన్నారు. శివలోకంలో శివుడి దగ్గర ఉన్న దూతలు శివుడిలాగే ఉంటారు. అందుకే వాళ్ళని కైలాస ప్రమథగణములు అంటారు, కైలాసవాసులు. వాళ్ళు 4 వచ్చారు. రావడంతో ఈ ఆత్మలకు ఉన్న యమపాశాన్ని కత్తిరించారు. ఆ ఇద్దరిని పట్టుకున్నారు. 2 అందమైన ప్రమథగణాల శరీరాలు పట్టుకొచ్చారు వాళ్ళు. ఆ గణాల శరీరంలోకి ఇద్దరిని ప్రవేశపెట్టారు. అప్పుడు యమకింకరులు అన్నారు, ఏమండి ఇదేమిటండి అన్యాయం అండి, వీళ్ళిద్దరూ మాకు గెస్ట్లండి, చీప్ గెస్ట్లండి, వీళ్ళని మేము యమలోకానికి తీసుకెళ్ళి నానా రకాలుగా హింసించి యాతనలు పెట్టి కుంభీపాకం, రౌరవం వంటి నరకాలకి పంపి ఆ తదనంతరం మళ్ళీ భూలోకంలో మానవ జన్మ ఇస్తామండి, ఎందుకంటే వీళ్ళు పరమ దుర్మార్గులు, ఎన్నో జంతువుల్ని చంపారు, ఎన్నో రకాల పాపాలు చేశారు, వీళ్ళు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు, ఆ పాపాల వల్ల వీళ్ళకి శరీరాలు పోవాలి, వీళ్ళని మళ్ళీ నరకాలలో శిక్ష అయిపోయాక భూలోకంలో పాములుగా, కుక్కలుగా, పురాణాలు జరుగుతూ ఉంటే గందరగోళం చేసే కోతులుగా, ఇలా ఎన్నో రకాలుగా పుట్టించి ఆఖరణ కుంట్యాళ్లుగా, గుడ్డ్యాళ్లుగా, నడ్డ్యాళ్లుగా పుట్టేలా చేస్తాం అనగానే అప్పుడు శివకింకరులు అన్నారు, మీరన్నది నిజమే, వీళ్ళు పరమ పాపాత్ములు, ఇప్పటి వరకు 100,000 కొలది 1,00,000 కొలది జీవుల్ని చంపారు, జంతువుల్ని తిన్నారు, శివరాత్రి నాడు కూడా కళ్ళు తాగారు, శ్రీశైలం వంటి దివ్యక్షేత్రాలకు వచ్చి అక్కడ కూడా కళ్ళు మాంసంతో బతికారు వీళ్ళు, సందేహం లేదు వీళ్ళని శిక్షించాలి, కానీ శివధర్మం మీకు తెలియదు అనగానే ఇదంతా గరుత్మంతుడు వింటున్నాడు కృష్ణుడి ద్వారా గరుడ పురాణంలో. అది మర్చిపోకండి, నేను మళ్ళీ చెబుతున్నాను, గరుడ పురాణం అదిగా పుస్తకం కూడా పట్టుకొచ్చాను ఇక్కడికి, అందుకే శ్లోకాలతో ఉన్నది హిందీ తాత్పర్యంతో. మీకు ఎవరికైనా అనుమానం ఉంటే శివరాత్రి మహిమ గురువుగారు గరుడ పురాణంలో చెప్పారా, ఇంకెక్కడి నుంచి అయినా పట్టుకొచ్చారా అని అడిగితే చెబుతా. ప్రతీదీ ఒక ప్రమాణ గ్రంథం ఎందుకు తెస్తానంటే నాకు చూడవలసిన అవసరం కోసం కాదు, ఎవరైనా రేపు అడిగితే వాళ్ళకి ఆ శ్లోకం ఆ కథ చూపించాలి. గరుడ పురాణం అంటారు, శివరాత్రి మహిమ చెబుతున్నారు ఏమిటని ఎవరైనా అడిగితే వారి పిచ్చివాళ్ళలా గరుత్మంతుడికి కృష్ణుడు చెప్పాడురా అని చూపించాలిగా మరి నేను. అందుకని అందులో గరుత్మంతుడు అన్నాడు, భగవాన్ వాసుదేవ చాలా ఆశ్చర్యంగా ఉంది, యమకింకరులు నిజంగా దుర్మార్గులు పట్టుకెళ్ళి శిక్షించాలి కదా, వాళ్ళని జంతువులు శిక్షించారు కదా, చంపారు కదా, కళ్ళు తాగారు కదా, అయినా శివకింకరులు ఎందుకు వచ్చారని గరుత్మంతుడు అడిగాడు అనుమానంతో. అప్పుడు చెప్పాడు విష్ణు, నాయన అదేరా శివతత్వం అంటే, అందుకే శివుడు వంటి కరుణామూర్తి లేడన్నారు. అబ్బా బాలాశంకరుడు ఆయన, వాడు ఎన్ని పాపాలు చేసినా ఇన్ని నీడు మళ్ళీ పోయిగానే ఇన్ని పాలు పోయిగానే సద్యోజాతం అనే మాట చెవిలో పడగానే పోన్లే వీడు మా అబ్బాయి అని వాడి పాపాలు క్షమిస్తాట. అందుకే శివుని పట్టుకోమన్నారు, కరుణ ఎక్కువ ఆయనకి, మిగతా వాళ్ళు అంత తొందరగా కరుణించలేరు. ఈయన పాపం ఎంత అమాయకుడండి, మనం ఆయన మీద ఎంత విభూతి పోసామా. ఆ విభూతి చూడగానే నిజానికి విభూతి మిగతా వాళ్ళు ఎవరైనా స్వీకరిస్తారా? మనం బయలుదేరేటప్పుడు పాండ్స్ పౌడర్ దిక్కుమాల పౌడర్లు పూసుకుని ఒళ్ళంతా బోల్ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. పాప ఆయన ఏదో ఎంత బూడిదల పోయిగానే బూడిద పోసావా అనకుండా నా మీద ఎంత సుగంధ ద్రవ్యం పూసావు నాయన అని దగ్గరికి పిలిచి ప్రేమగా చీరి వాళ్ళ ఆవిడ చేతిలో పెడతాట. ఇదిగో ఏమే వీడిని జాగ్రత్తగా చూసుకుంటాట. ఆవిడ అన్నం పెట్టి ఆదరిస్తుంది. ఎంత కరుణ, ఆయన అవ్యాజ కరుణామూర్తి. వీళ్ళు చేసిన పాపాలన్నిటినీ ఆయన తొలగించాడనగానే అదే మాకు అర్థం అవ్వట్లేదు, ఎలా తొలగేయండి అన్నాడు మళ్ళీ గరుత్మంతుడు. మీరు నన్ను అడిగిన ప్రశ్నే. ఆనాడు యమకింకరులు కైలాస భటుల్ని ప్రమద గణాలను అడిగారు, వాళ్ళు చెప్పిన సమాధానం నీకు చెబుతున్నాను గరుడా విను. ఓ యమకింకరులారా, ఈ భార్యాభర్తలు ఎన్ని పాపాలు చేసినా ఎంత దుర్మార్గులైనా వీళ్ళ పాపాలు శివరాత్రి నాడు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకం చేయటం వల్ల పోయాయి అన్నారు ప్రమథగణాలు. అప్పుడు మళ్ళీ వాళ్ళన్నారు, అన్నీ ఇలాంటి కబుర్లే చెబుతారండి మీరు, మేము సామాన్యులం కదా, పెద్దగా చదువుకోలేదని డబ్బా ఇస్తున్నారండి, మీరు గొప్పవాళ్ళు కదానని, అసలు వీళ్ళు ఏ శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నారండి, ఎప్పుడు అభిషేకం చేశారండి అని అడిగారు. యమకింకరులారా, నేటికి సంవత్సరం క్రితం శివరాత్రి నాడు ఈ బోయవాడు ఈ సుందరసేనుడు అతని భార్య జాగరణ ఉండి ఉపవాసం చేసి రుద్రాభిషేకం చేసి బిల్వపత్రాలతో పూజించారు. మళ్ళీ అనుమానం వచ్చింది యమకింకరులకి, ఎంత బోధ పడుతుందా అనుకున్నా బోధపడ్డంలో మాకు, ఎంత ఆలోచించినా మేమెరిగి వీళ్ళు ఉపవాసం ఉండలేదు, మా చిత్రగుప్తుడు కూడా చిట్టాలో రాయలేదు అనగానే అప్పుడు వాడు చిరునవ్వు నవ్వి, మొన్న గడచిన శివరాత్రి నాడు వీళ్ళకి పెళ్లి రోజు, పెళ్లి రోజు నాడు మాంసం తెమ్మని వీళ్ళ ఆవిడ పంపింది, కానీ వీడికి వేట దొరకల చెట్టెక్కాడు. అప్పుడు వీడి తోలు తిత్తి నుంచి ఉన్న నీళ్లు కింద శివలింగం మీద పడ్డాయి అనగానే వీళ్ళు తెల్లబోయి, అది అభిషేకం అంటారా అండి, వాడికి జింక దొరకలేదు అందువల్ల చెట్టెక్కాడు, పులిని చూసి భయపడి చెట్టెక్కాడు, చలికి వడికితే చంకలో ఉన్న తోలు తిత్తి మీద ఉన్న నీళ్లు లింగం మీద పడ్డాయి, అటు ఇటు కదలడంలో బిల్వపత్రములు లింగం మీద పడ్డాయి, అయినా అది అభిషేకమేనా అది పూజేనా అంటే, బాంధవమునైన వగనైన పగనైన ప్రీతినైన ప్రాణభీతినైన. ఈ మాత్రం తెలియదట్రా మీకు, భగవంతుడి సేవ ఎలా చేసినా పర్వాలా, బంధుత్వంతో అయినా శత్రుత్వంతో అయినా భయపడుతూ దుఃఖంలో ఉండి కష్టాల్లోంచి బయటపడడానికైనా ప్రేమతో అయినా ప్రాణభీతితో అయినా తిండి దొరక్కైనా దొరికైనా పరమేశ్వరుణ్ణి సేవిస్తే ఫలితం వస్తుంది. వీడు చిరుతపులి మీద భయంతో చెట్టెక్కి భయంతో నీళ్లు పోసిన అభిషేకమే, ఉడుకుతూ ఉండడం వల్ల కదులుతున్నాడు వీడు, కదులుతూ ఉండడం వల్ల చెట్టు కదిలింది, చెట్టు మీద ఆకులు వచ్చి శివలింగం మీద పడ్డాయి, అయినా అది రుద్రాభిషేకం బిల్వపత్రార్చనే, తిండి లేక ఉపవాసం ఉన్నా అది ఉపవాసమే, ఏ వంకతో చేసినా అది పూజయే, అదే ఈశ్వరుడి అనుగ్రహము. పొరపాటున మీకు ఇంకా ఆశ్చర్యం చెప్పమంటారా, ఇంకో విచిత్రం, ఒకడు బహిర్భూమికి వెళ్ళాట చెంబు పుచ్చుకుని, చెంబులో కొద్దిగా నీళ్లు మిగిలాయి ఆఖరణ, ఆ నీళ్లు అలా పారబోసేట, ఆ నీళ్లు వెళ్ళి శివలింగం మీద పడితే అవి కూడా అభిషేకమని స్వీకరించి వాడికి కూడా వరం ఇచ్చాడు ఆయన. ఇంతకంటే ఇంకేమున్నది శివుడి యొక్క అనుగ్రహానికి. అసలు నిజానికి చెంబు పుచ్చుకుని మలమూత్ర విసర్జనకి వెళ్ళినటువంటి వాడు చెంబులో మిగిలిన నీళ్ళు ఏదో పొరపాటున విసిరేస్తే అవి కూడా నాకు ఇష్టమే అని సేకరించే అపూర్వ కరుణ ఈశ్వరుడి దగ్గర ఉన్నది కనుక ఆయన్ని భక్త వశంకరుడు అన్నారు. భక్త వశంకర, భక్తులకు వశమయ్యేవాడు. అంతకంటే కరుణామూర్తి లేడు. శివతత్వం మీకు తెలియదు. శివుడు అగ్ని లాంటి వాడు. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పి ఎలా కాలుతుందో, శివుడి పూజని భక్తితో అయినా అభక్తితో అయినా తెలిసైనా తెలియకైనా అపచారంతో అయినా అది చేస్తే ఉపచారం కిందే భావిస్తాడు, వాడి పాపములు తొలగిపోతాయి, వాడిని అనుగ్రహించి వాడికి మోక్షం ఇస్తాడు అని యమకింకరుణ్ణి తరిమేసి ఈ ఇద్దరిని పట్టుకుపోయారు. ఎప్పటికీ కూడా ఆ ఇద్దరు శివుడి దగ్గర భక్తగణముగా కైలాసవాసులుగా ప్రమథగణాలుగా ఉన్నారు. వాళ్ళల్లో ఒకణ్ణి భృంగి అంటారు, మరొకణ్ణి భృంగిరిటి అంటారు. భృంగి భృంగిరిటి అనే పేరుతో ఇద్దరు బోయవాళ్ళు దంపతులు పైకి వెళ్ళి శాశ్వతంగా శివలోకంలో ఈశ్వరుడికి సేవ చేస్తూ ఉండిపోయారు. ఎంత యోగమో అర్థమయ్యిందా? కాబట్టి గరుడ, శివరాత్రి మహిమని మించిన మహిమ మరొకటి లేదు ఈ సృష్టిలో. ఈశ్వరుడికి పొరపాటున కానీ తెలిసి కానీ తెలియక కానీ ఎలా చేసినా అంత శక్తి వస్తుంది. ఈ కథ విని భక్తులు శ్రద్ధతో ఈశ్వరుణ్ణి శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి అభిషేకం చేస్తే ఇక వారికి వచ్చే ఫలితం ఎంతో ఆలోచించు అని స్వయంగా శ్రీ మహావిష్ణువు శివరాత్రి మహిమని గరుత్మంతుడికి చెప్పాడు. అప్పుడు గరుత్మంతుడు అన్నాడు, ఏమండి ఇప్పుడు వాళ్ళంటే అదృష్టవంతులు అయ్యారు, ఏదో ఒక వంకతోటి మొత్తం మీద అక్కడ అభిషేకం చేశారు. ఒకవేళ అభిషేకం చేయకపోతే వాళ్ళ కర్మ ఏమిటి? అసలు ఎవడు ఏ పాపం చేస్తే ఏ లోకానికి వెడతాడు, ఎవడు అదృష్టం ఏమిటో చెప్పమంటే అప్పుడు చెప్పాడు ఆయన. అన్నిటికంటే గొప్ప యోగం ఏమిటంటే ఉపాసనలలో శివకథ శ్రవణం, శివస్మరణ ఇవి చాలా ఉత్తమమైనవి. నీళ్లు పొయ్యకపోయినా, పువ్వులతో పూజ చేయలేకపోయినా, నైవేద్యాలు పెట్టలేకపోయినా, అందుకే రోజు మహానివేదన చేసేటప్పుడు మనం చేయలేకపోయామేమని బెంగెట్టుకోకండి, ఇది చాలా పెద్ద పొరపాటు. ఆయనకి ఏం పెట్టినా సంతోషిస్తాడు. అలాగని అన్నీ ఉన్నప్పుడు మాత్రం, సాగుబడి ఉన్నప్పుడు మాత్రం నాటకం ఆడకూడదు. ఈ పూటండి నాకు ఓపిక లేక అన్నం వండలేకపోయాను, లేక కూరలు చేయలేకపోయాను, ఏదో తోచిన పండు పెట్టాను, పొరపాటు చేశానేమో, ఆయనకి అపచారం చేశానేమో అని ఒక ఆవిడ నన్ను ఒకప్పుడు అడిగింది. అది అపచారం కాదు, శక్తి ఉండి కావాలని బద్దకిస్తూ ఏ టీవీ సీరియల్లో చూసుకుని నువ్వు నైవేద్యం వండకపోతే దోషం, కానీ ఏదో ఒక ఊళ్ళో లేవు, లేక ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉంది, ఈ పూట ఉపవాసం ఉండలేవు, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, అటువంటిప్పుడు వండలేకపోతే ఆయన ఏం పట్టించుకోడు. ఆయనకి కావలసినంత అన్నం వద్దనుకుంటున్నావేమో, భక్తి కలుగుకూడు పట్టెడయ్యినను చాలు. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అని ఉరికి అన్నట్టండి వేమనా. ఆ చిత్తశుద్ధి ఉండాలి. అది లేకపోతే నువ్వు ఎన్ని పెట్టినా ఉపయోగం లేదు. అది ఉంటే ఏది పెట్టినా స్వీకరిస్తాడు. కానీ వీటన్నిటికంటే కాసేపో కూసేపో ఒక అరగంటో పావుగంటో కనీసం 5 నిమిషాలైనా శివుడి కథ వినండి, శివనామస్మరణ చెయ్యండి. ఇది ఉత్తమ మార్గం. ఇంకా మిగతా ఉపచారాలన్నీ తదనంతర మార్గం. ఈ శివకథని శ్రవణం చేసినటువంటి వాడు తప్పక స్వర్గం వంటి దివ్యలోకాలకి వెడతాడు. కానీ శాస్త్రాచారాలు విని కూడా ఎక్కడైనా మన కళ్ళ ముందు ఈశ్వరుడి కథ జరుగుతూ ఉంటే అక్కడ వినకుండా ఉన్నా, లేక భగవన్నామం చెయ్యకపోయినా, అవకాశం ఉండి కూడా భగవద్ దర్శనం చేయలేకపోయినా, పిల్లల మీద వ్యామోహంతో వాళ్ళ కోసమే సంపాదనలో పడిపోయి మన గురించి పట్టించుకోకపోయినా అటువంటి వాళ్ళు నరకానికి పడతారు. ఎంతెంత చేసి పుణ్యం వంతంత శక్తి నిచ్చు తళిలియ తళియ నిడిన అన్నం బును బోలే. నీవు ఎంతెంత పుణ్యము చేశావో అంతంత ఫలితం తగిన రీతిలో వస్తుంది. ఎలాగా అంటే, ఒక వ్యక్తి అన్నం వండుకున్నట్ట, ఈ పూట తినను అని కూర్చున్నాడు. ఇంతలో ఎవరికో కోపం వచ్చింది, బలాత్కారంగా ఇంత ముద్ద నోట్లో పెట్టి వీడు నోరు తెరవకంగా గట్టిగా నొక్కేశారు. అప్పుడు ఏమవుతుంది, తళియనిడిన అన్నం అంటే ఏమిటో తెలుసా? బలాత్కారముగా నోట్లో పెట్టి కుక్కి లోపలికి పంపిన అన్నం అని అర్థం. చిన్నపిల్లలకు ఒక్కోసారి తెక్కు వస్తుంది. ఎందుకు తెక్కు వస్తుందో తెలియదు. అందుకని నేను అన్నం తిన్నంటారు. పొద్దున్నే స్కూల్కి వెళ్ళమంటే కొంతమంది పిల్లలకు మండిపోయి ఆ పూట అన్నం తినమన్నారు అనుకోండి, బతిమాలు పెట్టలేం కదా. కానీ ఎవడన్నా మొండాడు ఒకడు వచ్చి ఇంత ముద్ద నోట్లో పెట్టి వాడు ఉమ్మకుండా నోరు పెట్టి గట్టిగా కొట్టి అలా పెట్టేస్తే కాసేపటికి చచ్చినట్టు గుట్టుకుని మింగుతాడు. అలా నోట్లో పెట్టి బలాత్కారంగా గొంతుకులో పెట్టి మింగించిన అన్నం కడుపులోకి వెళ్ళాక దాని ప్రభావం చూపిస్తుంది. అలాగా గొంతు దిగిన అన్నము తన ప్రభావమును ఎలా చూపిస్తుందో, అన్నం తింటే ఆకలి తీరడమో లేకపోతే అందులో మందుంటే ఉపయోగపడటమో ఏదో జరుగుతుంది కదా. అలాగే ఎంత నువ్వు చేసావో పుణ్యం పాపం నీకు అంతంతా ఫలితమిస్తాయి. కానీ పుణ్యకర్మల వల్ల స్వర్గాది లోకాలకు వెళ్ళి భూలోకంలో పవిత్ర జన్మ ఎత్తుతావు. అదే పాపం చేస్తే ఇదిగో భయంకరమైన జన్మలు ఎత్తుతావు. ఒక వ్యక్తిని చూడగానే వీడు స్వర్గం నుంచి వచ్చాడా లేక నరకం నుంచి వచ్చాడా అని మనకు అర్థమైపోతుందిట. గురుదేవర్షి పితృప్రపూజనం, రోజు గురువులకి భక్తితో నమస్కారం చేస్తున్నాడంటే ఎవడన్నా గురువుగారు అని లేవగానే పాదాలకు నమస్కరించి గురువుగారే మాకు సమస్తమని పూజించాడంటే వాడు స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. గురువుగారు కనబడగానే కాలెత్తెలాగ నీకెందుకు నమస్కరించాలని కుర్చీలో కూర్చుని గురువుగారిని తిట్టాడంటే వాడు నరకం నుంచి వచ్చిన పాపాత్ముడు. కాబట్టి మీలో గురుభక్తి ఉందా, స్వర్గం నుంచి వచ్చిన పుణ్యాత్ములు. గురుభక్తి లేదా, వాడు పరమ పాపాత్ములే. మీరు చూశారో లేదో పురాణాల్లో కూడా కొంతమంది దిగాక కాలడ పెడతారు దిక్కుమలాడ అన్నట్టుగా, అంటే వాడు నరకం నుంచి వచ్చిన పరమ పాపాత్ముడు. గురుదేవర్షి పితృప్రపూజనము సద్గోష్ఠి ప్రియత్వంబు సుస్థిర సత్యోక్తి సమస్త భూతదయ మైత్రీ సాధు సాంగత్యము పరలోకాభ్యుదయ క్రియారతి శృతి ప్రామాణ్య సందర్శనం బరయన్ స్వర్గము వాసి పుట్టిన మనుష్య శ్రేణి సంజల్ రూపా. గురువులయ్యాక దేవతల్ని ఎక్కడ ఆలయం కనపడినా భక్తితో నమస్కరిస్తున్నారంటే వాళ్ళు స్వర్గం నుంచి భూమి మీదకు వచ్చినట్టే. ఋషులు కనబడగానే నమస్కరించారంటే వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. తల్లికి తండ్రికి పితృప్రపూజనం అన్నాడు. మీకు ఇందాకటికి ఇక్కడికి తేడా చెప్పమంటారా? గురుదేవర్షి పితృప్రపూజనం. పూజించడము అంటే ఏదో యథాశక్తి, కానీ ఇక్కడ పూజించడం వల్ల ప్రపూజ చాలా భక్తితో వినయంతో పూజించాలి. గురువులని, దేవతల్ని, ఋషిని, తల్లిదండ్రుల్ని ఇంకా పూజించటంలో ఇంతకంటే పరమాత్మ లేడు అనాలి. ఏ వ్యక్తిని పూజించకపోయినా పర్వాలా, తల్లిదండ్రుల్ని మాత్రం పూజించి తీరాలి. ఎంత కోపం వచ్చినా తండ్రిని నోటికొచ్చినట్టు తిట్టకూడదు. ఏం కలియుగం ఇప్పుడు, ఈ కలియుగంలో తెలియక తల్లిదండ్రులు నోటికొచ్చినట్టు బండబూదులు తిట్టేస్తున్నారు, మహాపాపం తెలుసా అది? అది పితృప్రపూజనము. నేను చెప్పిన ఈ పద్యం కంఠస్థం చేయించండి పిల్లల చేత. తల్లిదండ్రుల్ని పరమాత్మ కంటే ఎక్కువగా పూజించాలి. కోపం వచ్చినా సరే అణుచుకో. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత అనభవతి. కొడుకులు దుర్మార్గులై ఉండొచ్చు, కానీ కుమాత అనభవతి, చెడ్డ తల్లి ఉండదు అని ఎప్పుడో మహానుభావుడు శంకరాచార్యులు వారు చెప్పారు. కాబట్టి ఇలాంటివి దృష్టిలో పెట్టుకోవాలి. తల్లిదండ్రుల్ని భక్తితో పూజించాలి. సద్గోష్ఠి ప్రియత్వం, మీరు చేస్తున్నది ఇప్పుడు సత్సాంగత్యం. భక్తితో శ్రద్ధగా కూర్చున్నారు, కబుర్లు మానేశారు, పక్కన గందరగోళం చేస్తున్న కోతుల్ని కూడా పట్టించుకోకుండా పురాణం మీద తప్ప ఇంకెక్కడికి దృష్టి వెళ్ళడంలా, అంత గొప్పవాళ్ళు. ఇలా సద్గోష్ఠి ప్రియత్వం ఉంటే మీరంతా దేవలోకం నుంచి వచ్చిన పుణ్యాత్ములు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. లేని వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళి బయట బజార్లో మినపట్టు తిందామా లేక ఇడ్లీ సాంబార్ తిందామా అంటూ కూర్చుంటారు. సినిమాలు షికార్లకు పోతారు. అసలు శ్రీశైలం ఎందుకు వస్తారు వాళ్ళు? వాళ్ళు వెళ్ళే చోట్లు వేరే ఉంటాయన్నమాట. ఇలా సద్గోష్ఠి ప్రియత్వం ఉందంటే వీళ్ళు స్వర్గం నుంచి వచ్చిన వాళ్ళే. సుస్థిర సత్యోక్తి, ఎప్పుడు సత్యం తప్ప అసత్యం పలకూడదు. మనం చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఎందుకంటే ఆడటం? ఫోన్ చేసామంటే ఫోన్ చేయలేదు, అప్పటిదాకా ఒక అరగంట మాట్లాడి, అలాంటి అబద్ధాలు ఆడకూడదు. అసత్యం ఆడని వాడే, సత్యం మీద ప్రియం కలిగిన వాడే స్వర్గం నుంచి భూమికి వచ్చిన వాడు. సమస్త భూతదయ, ప్రాణుల్ని ప్రేమించి తీరాలి, ప్రతి ప్రాణిని ప్రేమించాలి, అలా ప్రేమించిన వాడు స్వర్గం నుంచి వచ్చాడనమాట. మైత్రి, స్నేహం తప్ప శత్రుత్వం తెచ్చుకోకూడదు. ఏ స్కూల్కి వెళ్ళినా ఆ స్కూల్లో వాడు మనకి మిత్రులు అవ్వాలి. అందరితో యుద్ధం వస్తుందంటే మనలో తెలియకుండానే పాపం ఉంది, పూర్వజన్మ పాపం వల్ల పుట్టినటువంటి వాళ్ళకి మాత్రమే శత్రుత్వం ఎక్కువైపోతుంది. కాబట్టి సమస్త భూతదయ, మైత్రి, సాధు సాంగత్యమున్, సాధువులతో స్నేహం కలిగి ఉండాలి. అలా ఉన్నారంటే స్వర్గం నుంచి వచ్చిన వాళ్ళే. పరలోకాభ్యుదయ క్రియారతి, ఈ లోకం కంటే పై లోకాలు గొప్పవి. ఎంత పిచ్చ పెరుగులు, కొంతమంది చచ్చాడండి విముక్తి అయిపోయింది అనుకుంటారు. అంటున్నాడంటే వీడు స్వర్గం నుంచి పుట్టలేదు, నరకం నుంచి పుట్టాడని అర్థం. ఇక్కడితో అమ్మాయ పేడ వదిలిపోయింది అనుకోద్దు మీరు. ఇక్కడ నువ్వు చచ్చావంటే అక్కడి నుంచి మొదలవుతాయి. పుణ్యం చేసావా స్వర్గం వంటి లోకాలు కడతావు. నీ కంటికి కనబడకపోతే కంటికి కనబడనవన్నీ లేవని అనుకుంటున్నావా? ఇవాళ వాడు చచ్చిపోయాడు, అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నాడు, పేడ వదిలిపోయింది, లేక వాడు చచ్చిపోయాడు, వాడు పని అయిపోయింది అని అనుకోవద్దు. వాడు చచ్చాక వాడు చేసిన పాపాల వల్ల భయంకర నరకాలు అనుభవిస్తాడు. లేదా పుణ్యం చేశాడు, ఇప్పుడు పద్మాకర్ గారు చెబుతున్న ఈ 5 రోజుల పురాణం విన్నారనుకోండి, ఇక గ్యారంటీగా మీరు నరకలోకానికి వెళ్ళరు, గ్యారంటీగా స్వర్గమో లేక కైలాసం వంటి లోకాలు కడతారు, అలా వెళ్ళి తీరతారు. దీనికి పరలోక అభ్యుదయ క్రియారతి, పరలోకమునకు వెళ్ళాలనే కోరికతో మంచి పనులు చెయ్యడం, పరలోకం మీద ఆసక్తితో ఉత్తమ గతులు పొందాలనే కోరికతో ఉన్న వాళ్ళంతా స్వర్గం నుంచి పుట్టిన పుణ్యాత్ములు. కాబట్టి ఇక మీద ఎప్పుడు పిచ్చి మాటలు, మాకేం కనబడుతుందండి, కనబడదుగా అంటుందో ఆవిడ. కనబడకపోతే కనబడనివి ఎన్నో ఉన్నాయి, అవన్నీ లేవని అంటామా? గాలి కనబడుతోందా? ఆత్మలు కనబడుతున్నాయా? ఈశ్వరుడు నీ కంటికి కనబడతాడా? ఇలాగా కనపడ్డు అంత మాత్రం చేత కాదంటున్నామా? విత్తనంలో మర్రి చెట్టు కనబడుతుందా? పెరిగాక కనబడుతుంది. అడవుల్లో పాములు ఉన్నాయి, ఒప్పుకుంటున్నావా లేదా? క్రూర జంతువులు ఉన్నాయి, ఒప్పుకుంటున్నావా లేవా? సముద్రంలో అడుగులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కనబడతాయా? అన్నీ ఎందుకు కనపడతాయి? అసలు నీ చర్మం కింద మాంసమే నీకు కనపడదు, కనబడిందంటే నువ్వు చస్తావు. కాబట్టి కనబడడం లేదనుకోవద్దు, అది ఒట్టి నాస్తికవాదం అంటారు దాన్ని. కాబట్టి ఇక మీదట అలా ఎప్పుడు అనుకోవద్దు. శరీరమును అందుకే ఆత్మహత్యతో విడిచిపెట్టద్దని చెప్పారు గరుడ పురాణంలో. చచ్చి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు నరకానికి పోతారు. చీటికి వాటి కోపం వచ్చి నేను చచ్చిపోతున్నానా, నేను స్కూల్కి వెళ్ళన్నానా అని అనద్దు. నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను కాబట్టి చచ్చిపోతాను అనద్దు. చచ్చిపోతే ఇంకా నష్టం, మళ్ళీ పుట్టి ఇంకో కష్టం పొందుతావు, ఇంతకంటే వెనక్కి దిగజారిపోతావు. కాబట్టి తొందరపడి పొరపాటును కూడా ఆత్మహత్య చేసుకోరాదు. భక్తితో పురాణాలు వినండి, భగవంతుడు సేవ చెయ్యండి, ఉత్తమ లోకాలకు వెళ్ళాలనే కోరికతో ఉండండి, దానం చెయ్యండి, ధర్మం చెయ్యండి. ఇవన్నీ మనకి పరలోక అభ్యుదయాన్ని ఇస్తాయి. అలా పొందాలనే కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా స్వర్గం నుంచి పుట్టిన వాళ్ళే. శృతి ప్రామాణ్య సందర్శనంబు, వేదం మీద ఆసక్తితో వేదములలో ఉన్న మంత్రములను నమ్మి, వాటిని నమ్మి, వాటిని విని, వాటి ప్రకారం నడుచుకుంటే వాడు కూడా పరమ పుణ్యాత్ముడు అన్నమాట. వీళ్ళంతా స్వర్గమును విడిచిపెట్టి భూలోకంలో పుట్టిన మనుష్యులంతా వీళ్ళు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, గరుడ పురాణంలో 1వ అధ్యాయంలో 113వ శ్లోకంలో చెప్పిన గొప్ప మాట చెబుతాను. వరం హి నరకే లో వాసః, వరం హి నరకే వాసః, నతు దుశ్చరితే గృహే. పరమాత్మ, నేను నరకానికి వెళ్ళినా పర్వాలా, కానీ దుర్మార్గుల ఇళ్లలో దరిద్రపు బుద్ధులతో పుట్టకూడదట. ఎంత గొప్పగా చెప్పాడు. నరకం నయ్యం దేనికంటే తల్లిదండ్రులు తిట్టే వాళ్ళ ఇళ్లలో పుట్టడం, తల్లిదండ్రులు తిట్టేవాళ్ళుగా పుట్టడం, పురాణముల మీద ద్వేషంతో పుట్టడం, గుడికి వెళ్ళననేవాడి ఇంట్లో పుట్టడం. ఓ దరిద్రపు ఛానల్, నాస్తికపు ఛానల్ ఉంది, రంగురాళ్ళు ధరించడం అంధవిశ్వాసం, జ్యోతిషం మూఢ విశ్వాసం, ఇలా చెప్పే దరిద్రపు వ్యక్తుల కింద మనం పుట్టకూడదు. చిచ్చి ఆ దరిద్రపు జన్మ ఎత్తకూడదట. దుర్మార్గులుగా, నాస్తికవాదులుగా, వ్యభిచారులుగా, క్రూరులుగా, నీచులుగా, ఆచార వ్యవహారములు లేనటువంటి వాళ్ళుగా పుట్టడం, వాళ్ళ ఇళ్లలో పుట్టడం కంటే నరకం నయ్యం అని చెప్పారు. గరుడ పురాణం 1వ అధ్యాయం 113వ శ్లోకం ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు మనం దుశ్చరితులుగా పుట్టకూడదు, అనగా భక్తితో స్నానం చేయటం, ఆలయానికి వెళ్ళటం. ఇప్పుడు మీరు చేస్తున్నదంతా అంతే. మీరు స్నానం చేస్తున్నారు, విభూతి ధరిస్తున్నారు, ఆలయాలకు వస్తున్నారు, మీరు తల్లిదండ్రులు పొరపాటు కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల్లిదండ్రులు భక్తితో పూజించే పరమ పుణ్యాత్ములు కాబట్టి ఇక్కడికి వచ్చారు అని నేను అనుకుంటున్నానులేండి నా లోపల. మరి ఇక శ్రద్ధాశక్తులతో ఉండడం, నాస్తికవాదం చేయకుండా ఉండడం, ఇవన్నీ ఉత్తమ లక్షణాలు. కుగృహాత్ న నివర్తతే నరకాత్ క్షీయతే పాపం. ఎందుకు నరకంలోకి వెళ్ళడం నయం ఈ దుర్మార్గుడు ఇళ్లలో పుట్టడం కంటే అంటే, నరకానికి వెళ్ళి అక్కడ యమదూతల వల్ల శిక్షలు అనుభవిస్తే మన పాపం పోతుంది. నరకానికి ఎందుకు పెడుతున్నాం అంటే మన పాపం పోగొట్టుకోవడానికి. నరకంలో యముడు వేసిన శిక్షలు అనుభవిస్తే అప్పటి వరకు చేసిన పాపాలు పోతాయి. అందుకని నరకాత్ క్షీయతే పాపం, నరకానికి వెళ్ళడం వల్ల పాపం పోతుంది. కానీ అదే ఈ నీచులు ఇళ్లలో పుట్టామనుకోండి, అప్పుడేమవుతుంది, కుగృహాత్ ననివర్తతే. దుర్మార్గులు ఇళ్లలో పుడితే, పాపాత్ములు ఇళ్లలో పుడితే, దుశ్చరిత్రులు ఇళ్లలో పుడితే, నాస్తికవాదులు ఇళ్లలో పుడితే, జ్యోతిషము ఈ రాళ్ళు మొదలైనటువంటి వాటిని నమ్మనటువంటి పరమ నాస్తికవాదులు ఇళ్లలో పుడితే పాపం పెరుగుతుంది, తరగదు. అందుకని పాపాత్మలు ఇళ్లలో పుట్టకూడదు. అందుకని పరమాత్మను ఏమని కోరుకోవాలో చెప్పాడు భగవంతుడు వాసుదేవుడు. ఈశ్వర, నేను నీకు నమస్కరిస్తున్నాను, దండం పెడుతున్నాను, నన్ను నీచుల ఇళ్లలో పుట్టించుకో. ఇదిగో ఇలా పురాణం వినేవాళ్ళు, అర్చన చేసేవాళ్ళు, చక్కగా శివుడి పూజ చేయడానికి పాఠశాలలో చదువుకునేవాళ్ళు, గురువుగారిని డ్రైవింగ్ చేసి తీసుకెళ్లేవాళ్ళు, గురువుగారి పురాణం జరుగుతున్నప్పుడు కోతులు అల్లరి చేయకుండా గింటేవాళ్ళు. ఇలాంటి పుణ్యాత్మల ఇళ్లలో పుట్టేలా చెయ్యి, పాపాత్మల ఇళ్లలో, నాస్తికవాదుల ఇళ్లలో మాత్రం పుట్టకుండా చెయ్యి. అక్కడ పుడితే పాపాలు పెరుగుతాయి, ఇక్కడికి వస్తే పాపాలు తరుగుతాయి. ఇంతకంటే నరకం నయ్యం అన్నారు. తెలుసో తెలియకో మీరందరూ అలాంటి పవిత్ర కార్యక్రమాల్లో ఉన్నారు. అంటే దుర్లభమైనటువంటి పరమేశ్వర సేవ చేసే పుణ్యాత్ముల ఇళ్లలో పుట్టారు కాబట్టి మీకు యోగం పట్టింది. నాస్తికవాదుల ఇళ్లలో పుట్టలేదని సంతోషించండి అంతే, ఇంతకంటే నరకం నయ్యం అన్నాడు. ఈ విధంగా భృంగి భృంగిరిటి యొక్క పరమ పవిత్రమైన చరిత్రని మనం చెప్పుకున్నాం. శివ రాత్రి మహిమ అంటారు దీనిని, గరుడ పురాణంలో ఉత్తమ ఘట్టం. రేపటి నుంచి ఇంకా ఎన్నో విశేషాలు గరుత్మంతుడికి భగవంతుడికి మధ్యలో జరిగిన సంభాషణలో, ఎలాంటి వాడు సుఖంగా చచ్చిపోతాడు, ఎలాంటి వాడు చివరి రోజుల్లో నష్టం పోతాడు, ఎవడికి పవిత్ర జన్మ వస్తుంది, ఎవడికి అపవిత్ర జన్మ వస్తుంది, భూమి మీద ఉన్నంతకాలం భోగాలు అనుభవించి మోక్షం పొందాలంటే ఏం చేయాలి, ఇవన్నీ వస్తాయి. ఇంకా 3 రోజులు కార్యక్రమం ఉన్నది, 2 రోజులు గడిచింది. నిజంగా ఆ మల్లికార్జునుడి యొక్క అనుగ్రహంతో అమ్మవారి పాదాల దగ్గర ఈ పవిత్ర ప్రాంగణంలో 5 రోజుల పాటు గరుడ పురాణం చెప్పే భాగ్యం నాకు, వినే భాగ్యం మీకు కలిగించినటువంటి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి మనం ధన్యవాదాలు చెప్పి నమస్కారం చేసుకుందాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. రేపు కూడా ఇలాగ 6:30కి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యము లోకా సమస్తా సుఖినో భవంతు. అయిపోయిన వెంటనే లేచిపోకుండా ఒక్క క్షణం ఉంటే మీకు ఏంటంటే ఈ కెమెరాతో మిమ్మల్ని కూడా తీస్తారు. మిమ్మల్ని తీస్తే మీకు లాభం ఏమిటో తెలుసా, ఇవి యూట్యూబ్లో శాశ్వతంగా ఉండిపోతాయి. మీరు విన్నట్టుగా మీకు తీపి జ్ఞాపకం. రేపు పొద్దున యమధర్మరాజు గారు మీ దగ్గరకు వస్తే, ఏమయ్యో మేము పురాణం విన్నాం, గరుడు పురాణం అని చెప్పండి. ఏ సాక్ష్యం అడుగుతాడుగా, యూట్యూబ్లో చూసుకోండి, వద్దిపత్తి పద్మాకరణ కొట్టేయండి, అప్పుడు మీరు కనబడతారు. అదిగో అందులో నేను కనబడుతున్నాను కనుక యమధర్మరాజు నన్ను తీసుకెళ్ళదని చెప్పచ్చు మీరు. అందుకని యూట్యూబ్లోకో ఐట్యూబ్లోకో పెట్టడానికి వీలుగా 1-2 నిమిషాలు కూర్చోండి. నాయన కెమెరా సార్ వాడు కూడా కావాలి. Oh.
Thank you.